अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। నారద మహర్షి ఒకనొక జన్మలో ఒక దాసికి పుత్రుడై జన్మించాడు. ఆవిడ వేదం చదువుకున్న పండితులింట్లో పనిచేస్తూ ఉండేదట. మంచి సౌందర్యవంతుడై పుట్టాడు ఆ సమయంలో ఇతడు. నల్లని గిరగాల జుట్టుతో పుట్టాడు. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉండేవాడు. ఆ తల్లి అందరిళ్లలోనూ పనిచేసి ఇళ్లల్లో వాళ్ళు మిగిలిపోగా ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు పట్టుకొచ్చి ఈ కొడుక్కు పెట్టి పోషిస్తూ ఉండేది. ఇలా కొంతకాలం జరిగింది. ఈ కొడుకు అంటే ఆ తల్లికి చాలా ప్రీతి. ఎంత ప్రీతి అంటే వాడి కోసం తాను తినడం మానేసి అన్నీ దాచి పెట్టేదిట. ఎందుకు ఇతనికి చిన్నప్పటి నుంచి పెద్దగా భవబంధాల మీద దృష్టి లేదు, లౌకిక సుఖాల మీద దృష్టి లేదు. ఇలా ఉండగా అతని మహాభాగ్యమా అన్నట్లుగా ఒకసారి చాతుర్మాస్యం దీక్ష వచ్చింది. ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీక మాసంలో ద్వాదశి వరకు కూడా ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలలు కాలం వరసగా. ఈ 4 నెలలు చాతుర్మాస్య కాలం అంటాం. అటువంటి కాలం వచ్చిందిట. ఈ కాలంలో ఏమాత్రం జ్ఞానం ఉన్నవాడు కూడా ఊరు దాటి వెళ్ళేవాడు కాదు. పూర్వకాలం సంగతి చెబుతున్నాను, ఇప్పుడంతా దాటేస్తున్నాం. ఆ నాలుగు నెలలు ఒకే గ్రామంలో ఉండాలి. ఆ నాలుగు నెలలు కూడా పొద్దుట లేచి భగవదర్చన చేసి సాయంత్రం వరకు తప్పనిసరిగా పురాణాదులు వినేవారు. ఇంకా వేరే కార్యక్రమాలు లేవు. పిన్ని టీవీ సీరియల్ చూద్దామనే కోరిక అసలు ఆనాటి వాళ్ళకి లేదు. అందరికీ కూడా పురాణ కాలక్షేపం చేయటమే. దీక్ష, శ్రద్ధ, ఆసక్తి, ఇవాళ మన ఊళ్ళోనే పురాణం జరిగినా ఈ చాతుర్మాసంలో వెళ్ళాం, మన దిక్కుమాల లక్షణాలు ఇవి. కానీ ఆనాడు కఠోర నియమంతో ఈ నాలుగు నెలలు కూడా భగవత్ కథలు వింటూ ఉండేవారు. ఈ నాలుగు నెలల కాలము కూడా ఆకులోనే భోంచేసేవారు. వీలున్న వాళ్ళేమో నేల మీద పడుకోగలిగేవారు, పడుకోలేని వాళ్ళు మంచం మీద పడుకునేవారు. మొత్తం మీద అధమపక్షం తెల్లవారుజామున లేవడం, సాయంకాల సమయంలో భగవత్ కథా వినోదంతో ప్రొద్దుపొచ్చటం, ఇది వాళ్ళ నియమం. ఈ నాలుగు నెలలలో సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ కారం కానీ, ఎక్కువ పులుపు కానీ, ఇటువంటి ఎక్కువ వేడి కానీ ఇవి తినకుండా కొంచెం తగ్గించి తినేవారు. వీలున్న వాళ్ళు, నేను నిష్ఠగా ఉండగలమనుకున్న వాళ్ళు ఈ నాలుగు నెలలలో ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుకొని శ్రావణం పూర్తయ్యే వరకు కూడా శాకం వివర్జయేత్, ఆకుకూర విసర్జించమన్నారు. మామూలుగా పద్మపురాణంలో ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి శ్రావణ శుక్ర పాడ్యం వరకు విసర్జన ఏదో పప్పు, కానీ పెసరపప్పు కంటే కందిపప్పు చాతుర్మాసి దీక్షలో శ్రేష్టం గనక దాన్ని వాడుతూ క్లుప్తంగా భోంచేస్తూ భోజనం అంటే అధిక ఆహారం తీసుకోకుండా కొంచెం స్వల్పాహారం తీసుకుంటూ ఉండేవారు. ఈ నాలుగు నెలల కాలంలో వీలున్నంత వరకు ఏ పని చేసినా ఎక్కువగా భగవన్నామం చెయ్యాలట. పనిచేస్తున్నప్పుడు కూడా అస్తమాటు వాసుదేవానో నారాయణానో నమశివానో ఏదో ఒకటి మొత్తం మీద నామోచ్చారణ చేస్తూ కార్యక్రమం చెయ్యాలి. ఇటువంటి చాతుర్మాస్య దీక్షాకాలం ఆ నారదుడు దాసీపుత్రుడుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు వచ్చింది. అప్పుడు ప్రయాణంలో ఉన్నారట మహర్షులు కొంతమంది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎప్పుడూ ఓ చోట ఎల్లకాలం ఉండరు. అలా ఊళ్ళు తిరుగుతూ, దేశాలు తిరుగుతూ, తీర్థయాత్రలు చేస్తూ, దైవ దర్శనాలు చేసుకుంటూ, పురాణ కథలు చెప్పుకుంటూ తిరిగేటటువంటి కొంతమంది మహర్షుల యొక్క గుంపు ఈ నారదుడు ఉన్న ఊళ్ళో అడుగుపెట్టింది. ఆ అడుగు పెట్టిన మర్నాటి నుంచే చాతుర్మాస్యం. ఇంకా వాళ్ళకి చెప్పారు కదా, పొరపాటును కూడా చాతుర్మాస్య కాలంలో ప్రాణం పోయినా పర్వాలేదు, ఊరు దాటేవారు కాదు. ఎంత నియమంగా ఉండేవారంటే విష్ణుమూర్తి వచ్చి, ఒరే వైకుంఠానికి వస్తావా ఈ చాతుర్మాస్య కాలంలో మధ్యలో అడిగితే వైకుంఠం కంటే దీక్ష గొప్పది, చాతుర్మాసంలో బయటికి ఊరు దాటి వెళ్ళననేవాట, విష్ణుమూర్తి రమ్మంటే వెళ్ళననేవారట. అంత నియమం కాబట్టే వాళ్ళకి వైకుంఠం వచ్చింది. అంత నియమం కలిగిన ఆ మహర్షులు తెల్లవారితేనే చాతుర్మాస్య కాలం ప్రారంభమవుతుంది గనక ఆ మధ్యాహ్నం వేళ ఆ ఊళ్ళో పెద్దలందరినీ పిలిచి, మేము ఈ నాలుగు నెలల కాలము ఇంకెక్కడికి వెళ్ళం, ఈ ఊళ్ళోనే ఉంటాం, ఈ ఊరి దేవాలయంలో మాకు విడిది ఇవ్వండి, అక్కడే ఉండి పెద్ద ఆలయాలు అక్కడ, మేమంతా వంటలు బయట చేసుకుని భోంచేస్తాం, ఆలయంలో అర్చనలు చేస్తాం, కలశస్థాపన చేసుకుని ఆ నాలుగు నెలలు పురాణ కథలు చెబుతాం, ఇష్టం వచ్చిన వాళ్ళు వినండి. ఏమంటారనగా ఊరి వాళ్ళు అంగీకరించి ఆ దేవాలయానికి బ్రహ్మాండమైన తోట ఉన్నదట, తోట మధ్యలో ఉన్నది ఆలయం, అందుకని ఆ తోటంతా మీరు వాడుకోండి, పక్కనే ఆశ్రమం ఉన్నది, ఆశ్రమంలో మీరు నివాసం ఉండండి, గుడిలో దైవ సంబంధమైన కార్యక్రమాలు నడుపుకోండి, ఈ నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్ష సాగించడానికి మీకు కావలసిన ఆహార పదార్థాలు, అర్చనకు సంబంధించిన ద్రవ్యాలు అన్నీ మేము సప్లై చేస్తామన్నారట. మేము ఇస్తామనగా సంతోషంగా ఆ మహర్షులు ఆ దేవాలయం ఉన్న తోటలో విడిది చేశారు. అప్పుడు ఈ నాలుగు నెలలు ఆ వచ్చిన మహర్షులకు సేవ చేసేవాడు కావాలిగా. వాళ్ళు వండుకుంటారు, కాస్త పాత్రలు తోమి పెట్టాలి, వాళ్ళ బట్టలు కాస్త దాడించి పెట్టడానికి, ఇలా చిన్న చిత్తగా పనులు చేసి పెట్టడానికి ఓ మనిషి కావాలి. వాళ్ళు అన్నారట మహర్షులు, ఓ గ్రామస్తులారా, ఈ నాలుగు నెలల పాటు మేము ఎక్కువగా దైవ అర్చనలో కాలం గడుపుతాం, గబుక్కుని వస్త్రాలు ఆరేసుకోవడానికి వాటికి వెడితే సమయం వ్యర్థమైపోతుంది, పని చేసి పెట్టడానికి ఒక మంచి కుర్రాన్ని, చురుకైన వాడిని, శ్రద్ధ ఆసక్తి భక్తి అన్నీ ఉన్నవాడిని పంపండి, వాటితో పాటు కాస్త బలం కూడా ఉన్నవాడిని పంపండి. బలం లేని వాడికి ఇవన్నీ ఉన్న ఉపయోగం లేదు. నాలుగు తుండుగొట్లు పొగంబ దిగానే డ్యామ్ అని పడిపోతే ఉపయోగం ఉంది వాడి వల్ల. కాబట్టి కాస్త బలం కూడా ఉన్న కుర్రవాడిని ఒకరిని పంపించండి అనగా, అప్పుడు వాళ్ళు మన ఊళ్ళో బలంగా ఉన్నవాడు ఎవరో, ఇదిగో ఈ దాసీపుత్రుడు, వీడు కొంచెం మంచి బలంగా ఉన్నాడు, కుర్రాడు, ఉత్సాహం, పైగా చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు, అది కూడా ఉంది అన్ని లక్షణాలు. అందుకని ఆ నారదుణ్ణి ఈ మహర్షులకు సేవ చేయడానికి పంపారట. ఆయన కూడా నారదుడు ఎంత అదృష్టం అంటే చూడండి, చిన్నప్పటి నుంచి వస్తుందన్నారు మంచి లక్షణాలు, ఉల్లిపై పుట్టగానే ఉల్లివాసన వేస్తుంది, అలాగే మల్లికి మల్లివాసన వస్తుంది. కొంతమందికి చిన్నప్పటి నుంచి పురాణాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లపిల్లలు కూడా వింటారు, కొంతమందికి చిన్నప్పటి నుంచి డిస్కు అంటే డిస్కు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవడి ఆసక్తి వాడిది. ఈ నారదునికి జన్మ సంస్కారం కాబట్టి ఓటమితో ఎల్లప్పుడు పాటవమున పనులు చేసి బాలురతో ఏ ఆటలకు పోక ఒక జంజాటం గునులేక భక్తి సలుపుదు ననగా. మోసం లేకుండా వంచి, ఇది మహర్షులు ఏమో వంట పని చేసుకుంటే వీడు వెళ్ళిపోయి కబాయి ఆడుకోవడానికి పోతే వాళ్ళ కష్టం కదా, మరి అలా మోసం లేకుండా వాళ్ళని వంచి అటు ఇటు పారిపోకుండా ఎప్పుడు అక్కడే ఉండేవాడు. అక్కడే ఉంటూ మంచి పనులు చేసి పెడుతూ, ఓపికతో పనులు చేసి పెడుతూ, శ్రద్ధతో పనులు చేసి పెట్టేవాడు. వాళ్ళందరూ స్నానాలు చేశాక బట్టలు బాగా ఉతికి, మరీ ఎక్కువ ఉతికేస్తే చిరిగిపోతాయి, దబదబ బాధేయకుండా, పొత్తిగా పిడిచిపెట్టకుండా చక్కగా గుంజి ఈ బట్టలు ఆరవేసేవాడు. వాళ్ళందరికీ వంటకి కావలసిన పాత్రలు తోమి ఇచ్చేవాడు, కూరగాయలు కోసుకునంటే కోసుకొచ్చేవాడు. అసలు వాళ్ళ నోట్లో మాట ఆట కిందే ఉండేది, వాళ్ళ పని చేసి పెట్టేవాడు. అలాగే యజ్ఞానికి కావలసిన సంభారాలు, చితుకులు, దీపారాధన సామగ్రి ఒకటేమిటి, సమస్తమైనవి చేసి పెట్టేవాడు. పిల్లలు చాలామంది, ఈ తోటి పిల్లలు ఉంటారుగా, ఒరే ఎప్పుడు ముసలాళ్ళలాగా ముసలాళ్ళ దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తావేమిటి, కాస్త క్రికెట్ ఆడుకుందాందా, బౌండరీ దాటడం అనేవారు. అబ్బెబ్బే క్రికెట్ లేదు, ఇంకోటి లేదు, ఏ బయటికి ఏ ఆటలకు పోక, ఆటలకి వాళ్ళతో పాటు బయటికి పోయేవాడు కాదు. ఏ జంజాటములోనూ కూడా తగులుకోకుండా భక్తితో సేవ చేశాడు. ఇక వాళ్ళు భోజనం చేశాక గిన్నెల్లో మిగిలిపోయే పదార్థం ఉండేది కదా, దానికి ఎంగిలి అని పేరు. చాలామంది ఎంగిలి అంటే ఏమనుకుంటారంటే, మేస్టారు మేము తిన్నాక మిగిలింది ఎంగిలి అనుకుంటారు. తిన్నాక మిగలడం కాదు, గ్లాసు నీళ్లు ఎత్తి పోసుకున్నా కూడా ఆ నీళ్లు పక్కవాడి తాగితే ఇది ఎంగిలి తగినట్టే, అది శాస్త్రం. ఇంట్లో అన్నం తినేసాక గిన్నెలో కాస్త మిగులుతుంది, అది బయట వాడికి పెడితే అది ఎంగిలి పెట్టినట్టే. ఇంట్లో వాళ్ళు ఎలాగో తిని తప్పదు, వాళ్ళకి తినగ తప్పదు, అది బయట వాడికి మాత్రం పెట్టకూడదట. అంచేత ఎవరైనా అతిథి వస్తే, మా ఇంట్లో అన్నంలో కాస్త గుప్పిడి అన్నం మిగిలింది తింటావా అంటే వాడికి ఎంగిలి పెట్టినట్టు అని శాస్త్రం. అందువల్ల వండి పెట్టేవారు. ఇప్పుడు ఈ మహర్షులు భోజనం చేశాక గిన్నెల్లో మిగిలే కాస్త కాస్త అన్నం ఉండేదే ఆ పదార్థం అంతా ఎంగిలితో సమానం. ఆ పదార్థం ఇతను తినడానికి ఇష్టపడేవాడట. మంగళమనుచును వారల ఎంగిలి భక్షిల్తూ వానకెండకు నోడన్ ముంగల నిలుతును నియతిని వెంగలి క్రియ జనుదునే వివేకము తోడను.
మంగళమస్తు. ఈ మహానుభావులు భోంచేశాక గిన్నెలో కాస్తంత ముద్ద మిగిలితే అది ఎంత పుణ్యం. ఒక జ్ఞాని, ఒక పండితుడు తాను స్వయంగా వండిన తర్వాత ఆ పదార్థం కొంచెం గిన్నెలో మిగిలితే ఎవరికైనా ఇస్తే ఆ ప్రసాదం తింటే వాడికి జ్ఞానం వస్తుంది, మోక్ష ఆసక్తి వస్తుంది, సమస్త విషయాలు కరతరామరకాలు అవుతాయి. అంచేత ఇది నాకు ఒక మహాభాగ్యం, ఇదొక ప్రసాదం అనుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పదార్థం తినేవాట, వాళ్ళ ముందు నిలబడేవాట. వాన, ఎండ లెక్కచేయాల. చాతుర్మాస కాలంలో వర్షం గ్యారంటీగా పడుతుంది. అంచేత వర్షం పడినా వర్షంలో తడిసేవాడే కానీ వర్షం వచ్చిందండి కంటిన్యూ చేయరా ఈ పూటకి అని అడిగేవాడు కాదు వాళ్ళని, ఆ పని చేసేవాడు. ఇలాగా వర్షాకాలము, శరత్కాలము నాలుగు నెలలు కూడా వాళ్ళని సేవించాడు. వాళ్ళకి కూడా ఈ కుర్రాడి మీద అభిమానం కలిగిందట. ఎవడైనా ఆసక్తితో ఉన్నాడనుకోండి, వాడిని చూస్తే గురువులకు ఆనందం కలుగుతుంది. అలాగే ఆ మహర్షులకు కూడా ఈ కుర్రాడి మీద అభిమానం కలిగింది. అందుకని వాళ్ళు ఏం చేసేవారట, ఒరే అబ్బాయి మేము పురాణం చెప్పుకుంటున్నాం, నువ్వు కూడా ఇక్కడ కాసేపు కూర్చొని మా పురాణం వినరా అనేవారట. ఈ కుర్రవాడు వాళ్లతో పాటు పక్కన కూర్చునేవట. ఎంత అదృష్టం, మహర్షులు తమ పక్కన కూర్చోబెట్టుకుని పురాణం వినిపించారట ఒక దాసీపుత్రుడికి. ఇళ్లలో ఇవాళ మన పని మనుషులు పొరపాటును కూడా స్కూలుకు పాఠం విన్నేవాం, కానీ ఆ మహర్షులు జ్ఞానులు గనక ఈ కుర్రాళ్ళు ఆసక్తి ఉందనుకుని తమతో పాటు కూర్చోబెట్టుకున్నారు. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీణుల తోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతట ప్రారంభించితి విష్ణు సేవకితర ప్రారంభ దురుంతనై. ఆ నాలుగు నెలల కాలంలో వాళ్ళు కృష్ణుడి యొక్క చరిత్రములు, ఆ విష్ణువుకు సంబంధించిన విశేషములు చదువుతూ ఉంటే, వర్ణిస్తూ ఉంటే, పాటల రూపంలో మధుర మధుర గానం చేస్తూ ఉంటే అవి విని అమృతం వంటి ఆ వాక్కులు చెవుల్లో పడి బ్రహ్మానందం కలిగిందట ఆ నారదునికి ఆ జన్మలో. సంతోషం, ఆ భగవంతుని కథ వింటే ఆనందంతో ఉప్పొంగిపోయి పులకించిపోని వాడు ఎవడుంటాడు, ఒక్క మూర్ఖుడు తప్ప. అంచేత ఆనందంతో పొంగిపోయారు. పొంగిపోయి ఇంకా విష్ణు సేవ తప్ప నాకు మరొకటి వద్దు అనుకున్నట్లు ఆ రోజు నుంచి. మామూలు మానవులు కాదు, మామూలు దిక్కుమాలిన పనులు కాదు, అవి అన్నీ విడిచిపెట్టి భగవంతుడి సేవలో ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. ఈ విధంగా హరిసేవ మీద పరిపూర్ణమైన ఆసక్తి ఏర్పడింది, ఆ హరిసేవారతి ఏర్పడింది, ప్రపంచం మీద వ్యామోహం తగ్గిపోయింది, తిండి మీద ధ్యాస తగ్గిపోయింది, బ్రహ్మస్వరూపాన్ని పొందాలనే కోరిక పెరిగిపోయింది. ఈ శరీరం స్థూలము సూక్ష్మము అని రెండు రకములుగా మాయాస్వరూపం, ఇది ఈ మాయాస్వరూపమైన శరీరం కోసం ఎందుకు ఇంత వెంపర్లాడిపోవాలి, మామూలు భౌతిక సుఖాల కోసం ఎందుకు ఇంత గెంతుకుపోవాలి అనే ఒకనొక భావన మనస్సులో బాగా నాటుకున్నది. ఆ మహాత్ములు అస్తమాటూ చెప్పారు, నాయనలారా ఈ శరీరం అంతా నిజమాయా కల్పితం, భగవంతుడి యొక్క మాయాస్వరూపం, తెలుసుకుంటే దీని గురించి ఏమీ బెంగపెట్టుకోం, తెలియకపోతే అంతా బెంగే. నన్ను వాడు తిట్టాడు, పొగిడాడు, వాడేదో రూపాయి ఇచ్చాడు, వీడు ఇవ్వలేదు, వీడు నెత్తి మీద బాదాడు, వాడు మోదాడు, వాడు మంగళహారతి పట్టాడు, వీడు పొడిచాడు, ఏమిటిది ఇదంతా శరీర వ్యామోహం. యోగిజనులైన వాళ్ళు భక్తి, శ్రద్ధ, జ్ఞానము, వైరాగ్యము, యోగము అనే ఐదు రకములైన మార్గముల ద్వారా రజస్తమో గుణ పరిహారమైనటువంటి భగవంతుని యొక్క సేవ చెయ్యాలి, ఆయన కథలు వినాలి, ఆయనకి సంబంధించిన నామం జపించాలి, ఆయనకు కావలసిన అర్చనలు చెయ్యాలి, ఆయన కోసం సమస్తం సమర్పించాలి అని వాళ్ళు చెప్పగా ఈ నారదునికి బాగా భక్తి ఏర్పడిందట. ఆ నాలుగు నెలల కాలము నాలుగు రోజుల కింద నడిచిపోయింది కండి. ఆశ్చర్యం, చెక్క 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 కాలం గడిచిపోయింది. ఎంతలో గడుస్తుంది? మనం అష్టాదశ పురాణాలు ప్రారంభించినప్పుడే నాలుగేళ్ళు గడిచి ఐదో ఏళ్ళు గడుగు పెడుతున్నాం. అటువంటిది నాలుగు నెలల ఒక లెక్క చాతుర్మాస్య కాలం ఇట్టే వెళ్ళిపోయిందిట. అపచారంబులు లేక నిత్య పరిచర్య భక్తియుక్తుడని చెప్పలత్వంబులు మాని నే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీన వత్సలతతో కారుణ్యసంయుక్తులై ఉపదేశించిరి నాకు నీశ్వర రహస్యోదార విజ్ఞానము. అపచారాలు చెయ్యకుండా నిత్యం ఉపచారాలు చేస్తూ పరిచర్యలు భక్తి శ్రద్ధ అన్నిటితో చేస్తూ ఉంటే చిన్నపిల్లలకు ఉండే చెపల గుణం, ఇక్కడ కాసేపు ఉంటే కాసేపు ఉండరు మళ్ళీ, అటువంటి చెపలత్వం కూడా లేకుండా ఆ మహర్షులను నాలుగు నెలలు చాలా భక్తి శ్రద్ధలతో సేవిస్తే వారికి ఆనందం కలిగి దీనవత్సలు కరుణ కలిగిన వాళ్ళు మహాత్ములు జ్ఞానులు గనక ఆ కుర్రవాడైన నారదుని పిలిచి అతనికి ఈశ్వరుని యొక్క రహస్య లక్షణాలని బోధించేవారట. ఆయన భగవంతుడు అంతర్యామిరా, జగదంతర్యామి, ప్రతి ప్రాణిలో ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు, నీలో ఉన్నవాణ్ణి నీకు విపరీతమైన భక్తిభావం చూడాలనే కోరిక పెరిగితే చూడగలవు, ఇంకెక్కడో వెతుక్కోవడం కాదు అని చెబితే ఆ విజ్ఞానం అంతా ఇతనికి వంట పట్టింది. వాసుదేవుని మాయ తెలిసింది. ఈశ్వరుడికి ఏ పని చేసినా సమర్పించాలి, అలా సమర్పించిన వాడు పని చేసిన వాడితో సమానుడు కాడట. ప్రతివాడు పని చెయ్యాలి, కానీ పని చేసినందుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. ఓ చెడ్డ పని కానీ మంచి పని కానీ చేస్తే దానికి తగిన ప్రతిఫలం మళ్ళీ అనుభవిస్తాడు. మంచి చేశాడు మంచి అనుభవిస్తాడు, చెడ్డ చేశాడు చెడ్డ అనుభవిస్తాడు, దానం చేశాడు ఐశ్వర్యం వస్తుంది, తిట్టాడు దానం చేయడం మాని వచ్చే జనంలో దరిద్రంతో బయట బాబు కా స్కోర్ ఉంటే ఏందమ్మా అని అడుగుతాడు. ఇది పరిస్థితి. కానీ ఈశ్వర సమర్పణముగా కనుక కర్మ చేసినట్టయితే ఏ పని చేసినా భగవదర్పణ వస్తు ఈశ్వరార్పణ వస్తు అని చేస్తే అప్పుడు కర్మ ఫలితం వీడికి అంటదు, అప్పుడు వాడు మోక్షం పొందుతాడు. లక్ష రూపాయలు నేను ఇచ్చాను అనుకోకుండా ఆ భగవంతుడు నా చేత ఇప్పించాడనే భావం కలిగి ఇది పరమేశ్వర అర్పణ వస్తు అనుకుంటే అప్పుడు ఈ దాన ఫలితం మామూలు కోరికలు తీర్చకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ద్రవ్యం వల్ల రోగాలు పుట్టేవి మనకి. ఈ రోగాలు తగ్గించడానికి అంటే భవరోగాలు తగ్గించడానికి ఆ ద్రవ్యం సరిపోదు, ఇంకో ద్రవ్యం చేత చికిత్స చేయించాలి. మానవులందరూ కర్మల వల్ల సంసార బంధంలో ఇరుక్కున్నారు. ఈ సంసార బంధాల నుంచి బయటపడడానికి ఈ కర్మలన్నీ పరమేశ్వరార్పణంగా చెయ్యాలి. తింటున్న ఏదో శరీరం బతకడం కోసం తినాలి తప్ప తినడం కోసం బతకూడదు. ఎవడు ఈశ్వరుని నిమిత్తంగా కర్మ చేస్తాడో అటువంటి వాడు భగవంతునికి సంతోషం కలిగించే భక్తిని పొందుతాడు. భక్తి పెరిగితే ఆ భగవంతుని నామం తనంతా తానే నోట్లో ఆడుతుంది. ప్రణవపూర్వకముగా భగవంతుని యొక్క నామాలు గనక జపిస్తే అటువంటి వాడు మహాద్భుతమైన దివ్య ఆనందాన్ని పొందుతాడు. ఓంకారంతో పాటుగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ అనే నాలుగు నామములు జపించువాడు మంత్రమూర్తి శూన్యుడు అయిన యజ్ఞపురుషుడి యొక్క దర్శనం పొందుతాడు అని వాళ్ళు చెప్పగా ఆ కుర్రవాడైన నారదుడు అవన్నీ విని ఏ నివిధమున్న దానవ కుల వైరి నాకు తన ఎందలి విజ్ఞానమునిచ్చెను మదనుష్ఠానమునతడిరుగు నీవు సలుపుముదీని. ఈ విధంగా నారదుడు నిరంతరం వాళ్ళు చెప్పినవి చేసేట. సరే, 4 నెలలు అయిపోయింది కదా, 4 నెలలు అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన పాదాలకు నమస్కారం చేశాడు. అయ్యా, మీరు వెళ్ళిపోతున్నారు కదా, జ్ఞానాన్ని బోధించారు, అన్నీ బోధించారు, మీరు చెప్పిన విశేషాలన్నీ ఉన్నాయి, ఏది చెప్పించుకుంటే నేను ఇవాళ నుంచి బాగుపడతాను అని అడిగాట. అప్పుడు వాళ్ళు ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఆయనకు ఉపదేశించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని అనుక్షణం జపించుకో, తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, నదులుతున్నా, ఏ పని చేస్తున్నా జపించుకో, ఈ మంత్రం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఈయన అన్నీ విడిచిపెట్టేశాడు. ఇంత పూర్వం చేసే పనులు ఆటలు కాస్త కొస్త మిగిలితే అవి కూడా విడిచిపెట్టేశాడు. ఇంక ఈ నారదుడు ఆ ఋషులు అలా వెళ్ళడంతో అస్తమాపి ఈ నామం జపించుకోవడం మొదలుపెట్టాట. మమ్మునేలిన వారి మందిరం పనులల్ల క్రమమున భక్తి చేసి తన పరాధీనత తలపదు సొలసితి అలసితి నాకుంటి నన్ను చూవచ్చు మాపును రేపును మా తల్లి మోహం బుసంపారము దాడు చుంచుదు దేహంబు నివురు మోదించు కౌగిట చేర్చు అర్మిలితో ఇట్లు నన్ను మనుప నేను విడిచిపోక ఇంట నుండి తినయ్యా మోహికాక ఎరుక మోసపోక మారు చింతలేక మౌనినయ్యి ఏనేంట్ల వాడ నగుచుకొన్ని వాసరములు. ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన భగవన్నామం చేస్తూ ఉండగా ఈయన తల్లి అందరిళ్లలో పనులు చేస్తూ క్రమంగా తన పరాధీనత తలపక, నా బాబే, నా నాయనే, నా తండ్రే, నా కన్నబాబే, ఎక్కడికి వెళ్ళావురా, ఏమయ్యావు అని ఒక 5 నిమిషం కనపడకపోతే వెతికేదిట. ఎప్పుడు చూసినా నీలో నువ్వేదో గొడుక్కుంటున్నావు, ఏదో తింటావు, ఏం తాగుతావో తెలియదు, తల్లిని పట్టించుకోరా అని, ఇదిగో పలానా కరణం గారి ఇంట్లో పాయసం ఇచ్చారా తినరా, పలానా శాస్త్రి గారింట్లో ఇదో ఈ గారెలు ఇచ్చారు తినరా అని అవన్నీ పట్టుకొచ్చి పెట్టేది. తలకాయ దువ్వేది, అబ్బా ఎంత అందంగా ఉన్నాడో మా అబ్బాయి అని ముద్దు పెట్టుకునేది, గంధం రాసేది. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అబ్బాయిలు వాడగా మిగిలినటువంటి పంచికొట్లు ఇస్తే అబ్బా అవి కట్టేసి ఎంత బాగున్నాడో ఈ పంచే, సెకండ్ హ్యాండ్ బట్టలు కడితే అనుకునేది పాపం. ఇలా రకరకాలైన చేష్టలు చేస్తూ ఉంటే, కౌగిలించుకుంటూ ఉంటే ఈయన పొరపాటున తల్లి మీద వ్యామోహంలో పడలేదట. అసలు కుటుంబం గురించి పట్టించుకోలేదు. తండ్రి ఎప్పుడూ లేడు, చిన్నప్పుడే పోయాడు. ఇక ఉన్న తల్లి తన్ని ఎంత గారం చేసినా భౌతిక పరమైన వ్యామోహముల పాలు కాక ఆ నామం జపించుకుంటున్నాడు. ఇలా ఉండగా ఓ రోజున ఈ కొడుకు మీద ఎంత వ్యామోహం ఇప్పించింది, అలా వ్యామోహం కొద్దీ ఎక్కువ సంపాదించి కొడుకుని బాగా పోషించాలనుకుంది. తెల్లవారుజామున కటిక చీకట్లో అమావాస్య నాడు పాలు కతకడానికి వెళ్ళిందట 4 గంటలకి ఓ ఇంటికి. అక్కడికి వెళితే మదవం పిదుగక ఒక పని పదభాగ ముకర్రచే త్రక్కబడి మునినాథ నేలాయత భోగపణ వ్యాళానల విషమహోగ్రవహ్ని జ్వాలామాలా వినిపాతితయై నేలం వ్రాలిన్నను గన్న తల్లి వసువతి మీదన్. తెల్లవారుజామున అమావాస్య నాడు అతి భయంకరమైన చీకటిలో ఈ పాలు పెతకడం కోసం ఈవిడ ఒక పశువులు సెలకెళ్ళింది. అక్కడ నల్ల తాచుపాముని కాలేసి తొక్కింది. బుష్షున పైకి లేచి ఆ నల్ల తాచు కాటు వేసిందిట. నల్లని పెద్ద పడగతో ఆ మహావిషంతో ఆ పాము ఒక్కసారి కాటు వేయడంతో ఆ అగ్నిజ్వాలల వంటి విషానికి పెద్ద కేక వేసి డామ్మని కింద పడిపోయి నల్లగా మారిపోయి నిమేష మాత్రంలో ప్రాణం విడిచిపెట్టేసింది. ఈ విధంగా ఆ దాసి చచ్చిపోయింది అర్ధాంతరంగా. సాధారణంగా తల్లి చచ్చిపోతే ఏడుస్తారంత, తల్లి దరిద్ర రాత్రిపై వర్రగి తల్లడ పాటును జల్ది చిత్తమున్ పల్లటిలోక ప్రాణములు వాసిన చూచి కలంగబోక ఆ ఉల్లములోన మోహ రుచి నొందక సంగము వాసే మేలు రాజిల్లెన్నటూచు విష్ణు పద చింత వనర్పగ బుద్ధి చేయుచు. కన్న తల్లి నేల మీద పడిపోయింది, గుండెలు తల్లడిల్లిపోతూ బావోయి నరిచి పడిపోయి కుమారా కుమారా అని 3 సార్లు నరిచింది చచ్చేటప్పుడు. అప్పుడు కూడా కొడుకు మీద వ్యామోహమే పాపం. అప్పుడు కూడా ఏ భగవంతున్నాము, రామాన్ లేదు, కృష్ణ అని లేదు, పరమేశ్వరాన్ లేదు, కొడకా అని పాపం ఆ కుమారుణ్ణి తలుచుకున్నదట. అది వ్యామోహం అంటే. ఈ భవబంధం అంత భయంకరమైనది. అలా తలుచుకుని పడిపోతే ఏమీ మనస్సులో ఏడవలేదట, దుఃఖించలేదట. ఆ తల్లి తన శరీరం విడిచిపెట్టేసింది అని దహన సంస్కారం చేశాడు నిరాకారంగా, నిర్వికల్పుడై. ఉన్న ఒక్క బంధం పోయింది, ఇక నాకు బంధం లేదు అనుకున్నాడు ఆయన. మోక్షానికి కావలసిన బంధం పోయింది, భగవంతుడు తీసుకుపోయాడు ఆ బంధాన్ని అని మనస్సులో మేలయ్యిందని విష్ణువు మీద అంతకంతకీ భక్తి శ్రద్ధలు పెరగగా అక్కడి నుంచి బయలుదేరాడు. చేయవలసిన కర్మ చేశాడు, అందులో ఏమీ తేడా ఉండకూడదు. తల్లి తల్లి చేసి ఉత్తరాభిముఖంగా బయలుదేరాడట, ఉత్తరం దిక్కుగా బయలుదేరాడు. ఇంట్లోంచి బయటపడ్డాడు. జనపదాలు, పట్టణాలు, గ్రామాలు అవి ఇవి తిరుగుతూ తిరుగుతూ మందలు, పల్లెలు, మహోద్యానములు, కిరాత పుళింద నివాసాలు, అడవులు, చిత్రధాతు విచిత్రములైన పర్వతాలు, మంచి ఏనుగులతో కూడినటువంటి సింహాలు, పుల్లుతో ఉండే అడవులు, శాఖోపశాఖలతో కూడిన వటవృక్షాలు, ఇవన్నీ తిరిగాడు. అడవులు తిరిగాడు, నదులు, తటాకాలు ఇవన్నీ భ్రమించాడు. చిట్ట చివరికి తిరిగి 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 తిరిగాడు. తిరిగిన చోటే తిరిగాడు, ఎక్కడ నా భగవంతుడు, ఎక్కడ దొరుకుతాడు, మహర్షులు నాకు చాతుర్మాస్య దీక్షలో ఇచ్చినటువంటి నామం కలిగిన పురుషుడెవడు, వాసుదేవుడు అన్నారు, ఆ వాసుదేవుడు నాకు కనపడతాడా లేడా అని తిరుగుతూ చెట్ల మీద పళ్ళు తింటూ దొరికితే పండుతున్నాడు, లేకపోతే పస్తున్నాడు, దొరికితే చెరువుల్లో నీళ్లు తాగాడు, లేకపోతే దాహానికి అలాగే బాధపడ్డాడు. బట్టలు లేవు, శరీరం నానాటికి పెరిగింది. ఆ మనిషి పెద్దవాడయ్యాడు, అయినా తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు ఆకలి 3-4 రోజుల పాటు పీడించేది, ఆ దాహం పీడించేది, అయినా లెక్క చేయలేదు. సాల వృక్షాలు, పెద్ద పెద్ద అడవి దున్నపోతులు, తోడేళ్లు, కోతులు, భల్లూకాలు, ఇంకా అతి భయంకరమైన ఏనుగులు, ఇన్ని రకాలైనటువంటి జంతువులతో కూడిన వనమధ్యంలో తిరిగాడు. ఇలా ఉండగా 30 సంవత్సరాల వయస్సు వచ్చింది అతనికి. ఆ 30 ఏళ్ల వయస్సులో ఒక్కనాడు ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. మర్రి చెట్టు కింద కూర్చుని ఆ వాసుదేవ నామం జపిస్తూ ఉంటే హఠాత్తుగా ఆయన హృదయంలో, మనస్సులో ఒక అందమైన రూపం కనపడిందట. తలుక్కును వెరిసి మాయమైపోయిందట. ఎక్కువసేపు కనపడలా. అలా సినిమాల్లో చూడండి, టిక్కర్ వచ్చేటట్టు టిక్కర్ మాయమైపోతుంది. అలాగా కించిత్ కాలం ఒక ఆమెక దివ్య రూపం గోచరించి మాయమైపోయింది.
ఆనందాశ్రులు ఆనందాశ్రులు కన్నులెడల రోమాంచముతో తత్పద ధ్యానారూఢుడనైనా నా తలపులో అద్దేవుడుందోచే ఏనానందాబ్ధిగతుండనై ఎరుగలేనైతి ననున్నీశ్వరుం నానాశోకమైన అత్తనువు కానన్నేరకట్లంతటం.
ఆ రూపం మనస్సులో కనపడగానే ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. కళ్ళదంబుడి ఆనంద బాష్పాలు గారే, శరీరం గగురు పొడిచింది, ఆ భగవంతుడు నాకు కనపడ్డాడని ఆయన ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళు మూసుకోగానే మళ్ళీ మాయమైపోయాడు. తిరుపతి పెడతారు కష్టపడి, లైన్లో పెడతాం క్యూలో, తెరా దేవుడు కనపడగానే టక్కుని కళ్ళు మూస్తాం, ఈ లోపిడు తోసేస్తాడు బయటికి. ఈ స్వామి నిమిషం కనపడ్డాడు, సెకను మాయమైపోయాడు. ఈయన మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ కనపడలా. మహాశోకం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. మళ్ళీ ఆ దేవుడు నా హృదయంలో అలాగే కనపడాలి అని అక్కడ చూశాడు, ఇక్కడ చూశాడు, వెతికాడు, ఏడ్చాడు, ఆతురుడైపోయాడు. ఆ వనమంతా తిరిగాడు, హరి నారాయణ వాసుదేవ అని అరుస్తూ ఇందాక కనిపించిన రూపం మళ్ళీ మళ్ళీ కనిపించదా నాకు, అంత కించిత్ కాలమైనా అది నా భ్రమ నిజంగా కనపడిందా, అటువంటి దివ్యమైనటువంటి మంగళ విగ్రహం మళ్ళీ ఎప్పుడు చూస్తాను అని గొల్లును గోలబెట్టేశాడు. కానీ ఆ అడవిలో ఎంత తిరిగినా, ఎంత పొలికేకలు పెట్టినా, అటు ఇటు తిరిగినా మళ్ళీ ఆ రూపం కనిపించలేదు. ఇంకా ఈయనకి బాధ వచ్చేసిందిట, ఆ హరి రూపం కనబడకపోతే ఎదురుగుండా పెద్ద నది ప్రవహిస్తోంది, ఇందులో దూకేద్దాం అనుకున్నాడు. అప్పుడు వాగగోచరుండైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం ఉపశమింపంజేయు చందంబుల నిట్లనియే. కంటికి కనిపించలేదు, వాక్కులకు కనిపించడు అటువంటి హరి, చెవులకు మాత్రం కొన్ని మాటలు వినిపించేట. ఏమన్నాడు, సాక్షాత్తు భగవంతుడు ఇలా అన్నట్ట, ఏం చేతంటే వీడు చచ్చిపోతాడు అనవసరంగా బెంగెట్టుకుని, ఆ భక్తుణ్ణి రక్షించాలి. తాత్కాలికంగా కనిపించిన రూపం శాశ్వతంగా ఇప్పుడు కనపడదరా అని చెప్పాలి, అందుకని ఇలా అన్నట్ట హరి గంభీర వాక్కులతో. ఏల కుమార సోషిలగా ఈ జననంబున నన్ను కానగా దాలవు. నాయనా కుమారా, ఎందుకురా ఎందు ఏడుస్తావు, ఒక్క క్షణం కాలం నీ గుండెల్లో కనిపించిన నా రూపం అసత్యం కాదు, నిజమే, అది భ్రమ కాదు, మంగళము నిజమే, కానీ అది శాశ్వతంగా ఉండదు. ఈ జన్మలో భక్తి కలగడం కోసం కొంచెం కనిపించాను, నేనంటే ఏమిటో రుచి చూపించాను, కానీ నువ్వు ఎంత గిలుచుకున్నా ఈ జన్మలో మాత్రం నన్ను చూడలేవు, ఈ జననంబున నన్ను కానగా చాలవు, ఈ జన్మలో ఇక నన్ను చూడలేవు, ఎందుకంటే నీవు కామ ముఖ్య షట్కము నిర్దళితంబు చేసి నిర్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగా నీకు యోగి కానగా జాలడు, నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితి. నాయన, నువ్వు నన్ను ఎందుకు చూడలేవంటే, నీకు కొద్దిసేపు కనపడిన ఆ రూపము కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములతో కూడిన దిక్కుమాలిన శరీరం ఉన్నది, మానవ శరీరానికి మాత్రం కనపడదు. సమస్త ఇంద్రియాలను జయించి అరిషడ్వర్గాన్ని అదుపులో పెట్టి నిరంతరం భక్తి శ్రద్ధలతో నారాయణ నామస్మరణ సంజాతులైనటువంటి మహాయోగులకు మాత్రమే కనపడుతుంది ఆ రూపం. అజ్ఞానికి కనపడదు, జ్ఞానులకు కనిపించే రూపం. నీ కోరిక పెరగడానికి, నీకు భగవంతుడున్నాడనే నమ్మిక కలగడానికి కొంచెం కనిపించి మాయమయ్యా. ఆ రూపం కనపడలేదు అనుకో, ఆ దేవుడు నాడు లేడు అనుకుంటావు నువ్వు అమాయకత్వంతో. అందుకని భక్తులను ఆకర్షించడానికి కొద్ది కొద్ది మహిమలు చూపిస్తూ ఉంటాను నేను, కానీ అసలు రూపం పొందాలంటే ఈ శరీరంతో చూడలేవు, దానికి చాలా సాధన కావాలి, నీ శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి. దాసీ వల్ల జన్మించి నానా ఎంగిలి మంగళాలతో పెరిగిన ఈ శరీరం ఉన్నది అనేది, ఇది పవిత్రం కావాలి. నా వలని కోరిక ఊరకపోవదు, విడిపించు దోషపుంజములను మత్సేవం బుట్టును వైళమా భావింపగ నాదు భక్తి వాళ్ళక వింటే. ఓ కుర్రాడా, నా వల్ల నీకు భక్తి ఏర్పడింది, నా మీద నీకు భక్తి ఏర్పడింది, నేను తప్ప మరొకటి లేదు నీకు, ఈ నా మీద భక్తి నా నామస్మరణ ఇవి ఉన్నాయే, వ్యర్థంగా ఎవరిని పాడు చేయవట, ఒక్కసారి జపించిన వాడిని పాడు చేయవు, నీ దోషములన్నీ హరిస్తుంది, నా సేవ వల్ల నా భక్తులైనటువంటి
చాతుర్మాస దీక్షలో ఉన్న ఋషులను సేవించడం వల్ల నీకు తొందరలో మేలు జరుగుతుంది, నువ్వు జాతకుడు అవుతావు, చాలా గొప్పవాడు అవుతావు, నా మీద నీ భక్తి భవిష్యత్తులో ఫలిస్తుంది, ఈ శరీరం విడిచిపెట్టాక నువ్వు ఉత్తముడువుగా మారతావు, అప్పుడు నువ్వు నా భక్తుడు అవుతావు. ఒక్క విషయం చెబుతున్నా విను శ్రద్ధగా, వినుము, ఈ సృష్టి లయంబునంది యుగముల్ వెయ్యైన కాలంబు యామిని అయిపోయడి పోవగా కలుగుజు మేదం పునఃసృష్టి అందు నిరూఢ స్మృతితోడ పుట్టెదవు నిర్దోషుండవైన ఆకృపం ఘనతంజిందెదు శుద్ధ సాత్వికులలో గండుండవై అర్భక. ఓ కుమార, ఈ సృష్టి అంతా అయిపోయిన తర్వాత 1000 యుగముల కాలము ప్రళయంలో నిలబడిపోతుంది ఈ జగత్తంతా. ఆ తర్వాత రాత్రి ఏర్పడుతుంది, అప్పుడు నేను నిద్రపోయి లేస్తాను. ఆ తర్వాత పునఃసృష్టి ఏర్పడుతుంది, ఆ పునఃసృష్టిలో నా బొడ్డులోంచి తామర పువ్వు వస్తుంది, అందులోంచి బ్రహ్మ పుడతాడు. నువ్వేం చేస్తావంటే ఆ బ్రహ్మ మనస్సులో ఉంటావు ప్రళయంలో, ఆ బ్రహ్మ మనస్సు నుంచి మళ్ళీ పుడతావు, మానసపుత్రుడు అవుతావు, పరమ నిర్దోషుడవై పవిత్రుడవై పుడతావు, నా కృప వల్ల ఘనుడు అవుతావు, శుద్ధ సాత్వికుడు అవుతావు, అందరిలోనూ గణ్యుడవుతావు. నాయన, బ్రహ్మానంద స్వరూపం పొందుతావు నువ్వు అని పలకగా ఆకాశంకే చూశాడు. రూపం లేదు, ఋగ్వేదంలాగా చక్కగా వేదం పలికినట్టుగా ఉన్నది, ఏదో మహాస్వరూపం పలికింది, అదే వాసుదేవ రూపం అయ్యుంటుంది అని రెండు చేతులు జోడించాడు, తలకాయ వంచి నమస్కరించాడు. ఆయన కరుణాస్వరూపానికి ఆనందపడ్డాడు, మదం విడిచిపెట్టాడు, మత్సరం విడిచిపెట్టాడు, కామం జయించాడు, క్రోధం వర్జించాడు, లోభమోహాలు అవతలకు విసిరిపారేశాడు, సిగ్గు విడిచిపెట్టేశాడు. భగవన్నామం చేసే వాళ్ళకి సిగ్గు, కొంతమందికి పక్కవాడు వింటాడేమోనని బస్సులో లోపల లోపల కొనుక్కుంటాం మనం, అదో సిగ్గు. దండం పెడుతుంటే పక్కవాడు చూస్తాడేమోనని ఏమిటో. ధైర్యంగా భగవంతుని చేయాలి, సిగ్గు విడిచిపెట్టాలి. భగవంతుని దగ్గర సిగ్గు పనికిరాదట, ఆ సిగ్గు విడిచిపెట్టాడు. సిగ్గు విడిచిపెట్టడం అంటే వేరే సిగ్గు విడిచిపెట్టమని కాదు, అనంతనామాలు పఠించి పరమభద్రమైన ఆ హరి యొక్క కథ నిరంతరం వింటూ సంతోషం పొందాడు. నిర్మలమైన మనస్సు ఏర్పడింది, రోజు భగవన్నామం చేయగా 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 మనస్సు పవిత్రమైంది. ఇంకా నాకు ఎప్పుడు వస్తుందా కాలం, ఎప్పుడు ఆయువు తీరుతుందా, ఎప్పుడు శరీరం విడిచిపెట్టేస్తానా అనుకున్నట్ట జ్ఞాని గనక. ఇంకొక 5 ఏళ్ళు బతికితే బాగుండు అనుకోవాలి ఆయన, ఎంత తొందరగా ఈ శరీరం విడిచిపెడతానరా బాబు అనుకున్నాడు ఆయన. కొంతకాలమునకు మెరుము మెరసిన తిరంగుర మృత్యుదోచనం పంచభూతమయంబై కర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి, కొద్ది రోజులు గడిచింది. మెరుపు మెరిసినట్టుగా మృత్యుదేవత ప్రత్యక్షమయ్యాడు, ప్రాణం లాగేశాడు, పాంచభౌతికమైన శరీరం విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి బ్రహ్మ యొక్క ముక్కుల్లో గడిపోయాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా బ్రహ్మ హృదయంలో గడిపోయాడు. అలా ఎంతకాలం గడిచిందో తెలియదు కానీ ప్రపంచమంతా ప్రళయంలో గలిసిపోయింది. ఆయన బ్రహ్మదేవుడు తామర పువ్వులో ముడుచుకుపోయాడు, ఆ తామర పువ్వు రింపున కిందకి దిగిపోయి విష్ణువు యొక్క నాభిలోకి వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి గాఢంగా నిద్రపోయాడు, మళ్ళీ విష్ణువుకి వెలుగు వచ్చాక బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ యొక్క హృదయం నుంచి ఈయన శుద్ధ సత్వమయమైన భాగవత దేహంతో భగవత్ స్వరూపుడై పుట్టాడు, అదే నారద స్వరూపం. ఆయన పుట్టిన నాటి నుంచి నారాయణ అనుకుంటూ పుట్టాడు. పరమ పవిత్రమైన నారాయణ నామస్మరణ ప్రభాదీప్తితే సమస్త చీకట్లు కూడా సమస్తమైనటువంటి తమస్సును చీల్చుకుంటూ పుట్టాడు ఆయన. అటువంటి జ్ఞాని ఈ సృష్టిలో లేడు. యమము, నియమము, యోగము ఇవేవీ పనికిరావు ఒక్క భగవంతుని నామస్మరణం ముందు. అటువంటి నామస్మరణం చేస్తాడు ఆయన. ఆ మహానుభావుడట పరమోత్తరుడై నారదుడు పుట్టి రామాయణాది సమస్త గ్రంథాలు లోకానికి ఇచ్చినవాడు మొదట ఆయనే. వాల్మీకి రామాయణం చెప్పింది ఆయన, వ్యాసునికి భాగవతం చెప్పింది ఆయన. ఒక్క ముక్కలో చెప్పాలంటే
ఆ పరమ భాగవతోత్తముడైన నారదుడి వంటి వాడు లేడన్నారు సృష్టిలో. వాయించు వేణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయల్చు చెవుల పండు మాయల్చు నగాళి ఇట్టిమతి మరి కలడే. ఎప్పుడు చూసినా చేతిలో ఉండేటటువంటి మహతి అనే వీణ వాయిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తనలే పాడతాడు, ఆయన కథలే చెబుతాడు, నారాయణ నామమే చేస్తాడు, జగత్తుకి ఆనందం కలిగిస్తాడు, చెవులకు పండుగ చేస్తాడు, సమస్త పాపాలు తొలగిస్తాడు. క్లిష్ట పరిస్థితులలో ఎవరికైనా సహకారం చేసేది ఆయనే. అటువంటి మతి పరమజ్ఞాని ఈ సృష్టిలో మరొకడు లేడు. నాయనా మైత్రేయ, నీవడిగావు నారదుని యొక్క పూర్వజన్మ రహస్యాన్ని, దానిని నేను నీకు చక్కగా వివరించాను సవివరంగా. ఆ తర్వాత జరిగిన కథ వివరిస్తున్నా విను. స్వయంభవ మనువుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతుళ్లను దక్షుడికి ఇచ్చి పెళ్లి చేశాడని, రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడని చెప్పుకున్నాం. అందులో ఈ స్వయంభవ మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రియవ్రతోత్తానపాదౌ మనోః స్వయంభవస్యతు ద్వౌ పుత్రౌ తు మహావీర్యౌ ధర్మజ్ఞౌ కథితౌ తవ తయోః ఉత్తానపాదస్య సురుచ్యాం ఉత్తమస్సుతః అభీష్టాయామభూత్ బ్రహ్మన్ పితురత్యంత వల్లభః. ఈ ప్రియవ్రతుడు ఉత్తానపాదుల్లో ఇద్దరు మహాబలవంతులు, ధర్మజ్ఞులు. అందులో రెండో వాడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడికి సురుచి, సునీతి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. అందులో సునీతికి ధ్రువుడు అనే కుమారుడు జన్మించాడు. సురుచి అనే రెండవ భార్యకి ఉత్తముడు అని పేరు కలిగిన కొడుకులు పుట్టాడు. చిన్న భార్య అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఇద్దరు భార్యల్లో సురుచి అంటే కొంచెం అందగత్తి, అందుకని ఆమెను అధికంగా ప్రీతిగా చూసేవాడు. సునీతి మీద అంత అభిమానం ఎరికి ఉండేది కాదు. ఇలా ఉండగా ఈ పట్టమహిషి నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ, సునీతి వీలున్నంత వరకు దైవ ధ్యానంతో గడిపేది. ఆవిడ కొడుకు ధ్రువుడికి కూడా తల్లి యొక్క లక్షణాలు వచ్చాయి. సనాతి ప్రీతి మాంస్తస్యామభూత్య ధ్రువస్సుత, తల్లితో పాటు భగవద్ధ్యానం చేసేవాడు. కానీ పెద్ద భార్య మీద పెద్దగా ప్రీతి లేని కారణం చేత ధ్రువుడి మీద కూడా అట్టే అభిమానం ఉండేది కాదు రాజుగారికి. చిన్న భార్య కొడుకంటేనే ఎక్కువ ప్రీతిట. ఇద్దరు పిల్లలుంటే తల్లికి ఇద్దరిని ఒకే రకంగా చూస్తుంది అని శాస్త్రం. మరి అదేమిటో తల్లికే తెలియాలి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ప్రస్తుతం ఈ కొడుకుల్లో ఒక కొడుకుని సరిగ్గా చూడకుండా ఒక కొడుకునే ప్రేమగా చూసేవాట. ధ్రువుడి మీద ప్రేమ తక్కువ, ఉత్తముని మీద అతనికి అభిమానం ఎక్కువ. ఒకనాటి మాట, రాజాసమస్థితస్యాంకం ప్రితురు భ్రాతరమాశ్రితం దృష్టోత్తమం ధ్రువశ్చక్రే తమారోఢు మనోరథం. ఒకనాడు రాజసింహాసనం మీద మహారాజు ఉత్తానపాదుడు ఠీవిగా కూర్చున్నాడు. ఆయనకి పెద్ద మేసం ఉండేదిట. మేసం మీద నిమ్మకాయలు ఎలా ఉన్నా అరటిపండు నిలబెట్టవచ్చు, అంత పెద్ద పెద్ద మేసాలు ఉండేవి. ఆ మేసాల రాజుగారు కూర్చోగా ఇంతలో అక్కడికి ఈ ఉత్తముడు వచ్చి తండ్రి యొక్క మేసాలలాగా పట్టి మెలేసి ఆడి తర్వాత అలిసిపోయి తొడ మీద కూర్చున్నాడు. అక్కడికి ఇంతలో పెద్ద కుమారుడు ధ్రువుడు వచ్చాట. తమ ఆరోడం మనోరథం, తమ్ముడు ఎక్కి కూర్చున్నాడు, నాన్న ఒళ్ళో కూర్చున్నాడు కదా తొడ మీద, నేను కూడా నాన్నగారి ఒళ్ళో కూర్చుంటే బాగుంటుందేమో అనుకున్నాడు. అదేదో సింహాసనం అనుకున్నాడు పాపం. పిల్లలకి అదో ఇష్టం. అందుకని ఈయన కూడా తండ్రి ఒళ్ళో కూర్చోడానికి దగ్గరకు వచ్చాట. కానీ రాజుగారు పక్కకు చూసేట. చిన్న భార్య అప్పుడు పక్కనే ఉన్నది సురుచి. అమ్మమ్మమ్మో, ఈవిడుండగా కొడుకును ఒళ్ళో గుర్తుపెట్టుకుంటే చాలా ఇబ్బందులు అయిపోతాయి, మూడవ ప్రపంచంతో వచ్చేస్తుంది. అందుకని భార్య పక్కనున్న కారణం చేత నాభ్యనందత ఆనందం చూపించలేదు. రారా అబ్బాయి కూర్చో అని కొడుకుని పిలవలేదు. అప్పుడు సరే ఆయన ఎలాగో పట్టించుకోలేదు, అయినా కుర్రాడు కూర్చోడానికి వస్తున్నట్ట. సురుచి వచ్చింది దగ్గరికి. తండ్రి ఒళ్ళోకి ఆసక్తిగా వచ్చి కూర్చోబోతున్న కుర్రవాడిని చెయ్యి పుచ్చుకుని ఆగు అందిట. సపత్ని తనయం దృష్ట్వా తమంకారోహణోత్సుకం సుపుత్రం చ తథారోఢం సురుచిర్ వాక్యమబ్రవీత్ క్రియతే కిం వృథావత్స మహాన్ యేష మనోరథః అన్య స్త్రీ గర్భజాతే నహ్య. సపత్ని తనయం దృష్ట్వా తమంకారోహణోత్సుకం సుపుత్రం చ తథారోఢం సురుచిర్ వాక్యమబ్రవీత్ క్రియతే కిం వృథావత్స మహాన్ యేష మనోరథః అన్య స్త్రీ గర్భజాతే నహ్య సభ్యూయం అసంభూయమమోదరే. తండ్రి ఒళ్ళో కూర్చోబోతున్నావా, ఆగరా ఆగు అని అచ్చయ్య గట్టిగా పట్టుకుని తన కొడుకు కేసు చూసి, తర్వాత ఈ ధ్రువుడి కేసు చూసి కొంచెం కళ్ళు ఎర్రబరిచి, మళ్ళీ అంతలోనే కళ్ళు ఆ ఎర్రదనాన్ని తగ్గించి వ్యంగ్యంగా తెప్పుతూ ఇలా అన్నదట. ఒరే కుర్రాడా ధ్రువుడా, వచ్చి మీ నాన్న ఒళ్ళో కూర్చున్నావు అనుకుంటున్నానే, అది అంత తేలిక కాదు. ఈ ఆసనం మీద కూర్చోవాలంటే నువ్వు నా కడుపులోంచి పుట్టాలి. అన్య స్త్రీ గర్భజాతిన మరో స్త్రీ కడుపులోంచి పుట్టిన నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటావా, అది కుదరదు. తండ్రి ఒకటే కదా అనుకోవచ్చు నువ్వు, నీ నాన్నదేం లేదు, అంత కట్టడం నాది. భవిష్యత్ రాదు ఉత్తముడు, నువ్వు కూడా ఉత్తమునివలే. రాజ్యం పొందాలనుకున్నా, ఐశ్వర్యం పొందాలనుకున్నా, మహారాజు గారి ఒళ్ళో కూర్చోవాలనుకున్నా అవివేకి, ఈ జన్మ నీకు చాలదు. తపస్సు చెయ్యి, చేసి నా కడుపున కొడుకుగా పుట్టు, అప్పుడు నిన్న తొర మీద కూర్చొనిస్తా. సమస్త చక్రవర్తులు రాజులు అందరూ కూర్చునే ఈ సింహాసనాన్ని ఏతద్రాజాసనం సర్వభూభృత్ సంశ్రయకేతనం యోగ్యం మమైవ పుత్రస్య కిమాత్మా క్లిశ్యతే త్వయా. చరాచరమైన భూమండలంలో ఉండే రాజులందరూ నమస్కారం చేసే పీఠం ఈ రాజసింహాసనం. ఈ రాజసింహాసనం మీద కూర్చుని లోకాలు పాలించే అర్హత ఈయన డీరెస్ట్ సన్నకి మాత్రమే ఉన్నది, నా పుత్రుడు ఉత్తముడికి అర్హత ఉన్నది. నువ్వెందుకు వృధాగా శ్రమ పడతావు, అది వృధాయాసం, అనవసరంగా బాధపడకు. నా కొడుకులాగా నీ మనోరథం తీరదు, ఇంకో జన్మ ఎత్తు. సునీత కడుపుని ఎవడు పుట్టమన్నాడు రా నిన్ను, ఆవిడికి బుద్ధి లేక నిన్ను కన్నది. కానీ సునీత్య ఆత్మానో జన్మకింతయా నావగమ్యతే, సునీత కడుపులో ఎందుకు పుట్టావని అడిగిందిట. ఆవిడ అడగడం చూడండి, ఆవిడ కడుపుని ఎవరు పుట్టమన్నారు, ఎందుకు పుట్టావు చీప్ప అంది. కుర్రాడు విన్నాడు, అవ్వడానికి ఆ కుర్రవాడి వయస్సు అప్పుడు ఎంత, 5 ఏళ్ళ బాలుడు. ఉత్సృజ్య పితరం బాలః తచ్చృత్వా మాతృభాషితం జగామ కుపితః మాతుః నిజాయ ద్విజమందిరం. తల్లి పినతల్లి ఈ విధంగా తనని తిట్టగానే, తన కోరిక మీద నీళ్లు తల్లగానే ఇంత భరింపరాని అవమానకరమైన మాటలు పలికి, అసలు నువ్వు ఆ తల్లి గడుపుని ఎందుకు పుట్టావని అంటే తట్టుకోలేకపోయాడు. చితక్కొట్టితే పాము ఎలా బుస్సుమంటుందో అలా తోక తొక్కబడిన త్రాచుపాములా లేచాడు. ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికాడు. పిల్లాడు కదా, ఇంతలోనే ఏడుపు వచ్చింది. ఏడ్చుకుంటూ బయలుదేరాడు. అమ్మా అంటూ తల్లి దగ్గరకు వచ్చాడు. మైత్రేయ, కుపితుడు, ఏడుస్తున్నవాడు, అమాయకుడు, కందిపోయిన కందగడ్డల ఎర్రని ముఖం చేసుకుని వచ్చిన కొడుకును చూచింది సునీతి. అంకం ఆరోప్య మైత్రే ఏదమ భాషత, తొడ మీద కూర్చోబెట్టుకుని, ఏంటన్నా ఎందుకురా ఏడుస్తున్నావు, టీచర్ గారు కొట్టారా, హోంవర్క్ ఎక్కువ ఇచ్చారా, ఏమిటి ఎందుకు ఏడుస్తా, ఆవిడకి ఇవన్నీ తెలియవు పాపం, చూడలా, ఇంట్లో కూర్చుని పూజలు పుణ్యము ఇవే తప్ప ఇంకేం ఎరగదు, అందుకని ఏ గురువు ఏమన్నాడు ఎవరేం చేశారు అనుకుని ఏం జరిగింది అన్నదట. వత్స కహ కోపహేతుస్తే కశ్చత్వాం నాభినందతి కోవ జానాతి పితరం వత్సయస్తే పరాధ్యతి. కుమార, ఎందుకు నీకు ఈ కోపం, ఎందుకు ఏడుస్తావు, ఎవరు నిన్ను ఏమన్నారు, ఎవరు నిన్ను అనాదరించారు, ఎవరు తిట్టారు, నీ అపరాధం ఏమిటి, కొంపదీసి మీ నాన్నగారి దగ్గరికి కానీ వెళ్ళావా, అక్కడ అనుమానం మళ్ళీ వచ్చింది, ఏం జరిగింది అని అడిగితే ఆయన ఏం చెప్పాడో రేపటి రోజు కార్యక్రమంలో 6:30 చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.